మూడవ స్కందం 18వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది. సో యుద్ధం మొదలై యుద్ధం జరుగుతుంది. మధ్యలో బ్రహ్మదేవుడు వచ్చి భగవంతుడికి ఏదో ప్రార్థన చేసుకుంటాడు. ఏంటి, ఎలా యుద్ధం జరిగింది, బ్రహ్మదేవుడు ఏమని ప్రార్థన చేసుకుంటాడు భగవంతుడికి, దాని తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఈరోజు నుంచి చర్చించుకుందామంట. సో ముందు దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనాశలాకయ చక్షూరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగనరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం విరజన సహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగనలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో ఇప్పుడు మనము 13వ శ్లోకం మైత్రేయముని ద్వారా విందామంట. మైత్రేయ ఉవాచ సోదిక్షిప్తో భగవత ప్రలబ్ధశ్చ వృషం ఆజహారోల్భనం క్రోధం క్రీడ్యమానో హిరాడివ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మైత్రిముని ఇలా భగవంతుడు ఎప్పుడైతే ఈ విధంగా మనం చూసాం కదా నిన్న డైలాగ్స్ భగవంతుడివి కూడా, ఆ భగవంతుడు చెప్పిన వాక్యాలకి బాగా ఉత్తేజితుడైపోయి బాగా క్రోధితుడైపోయి ఒక బుసకొట్టే ఒక కోబ్రా కోబ్రా పాములాగా తయారయ్యాడనమాట. ఎవరు? ఈ హిరణ్యాక్షుడు. అంటే ఇప్పుడు భగవంతుడి పట్ల ఆయన క్రోధం యుద్ధం చేయాలి అని ఇంకా పెరిగిపోయిందనమాట. ఇలా కోబ్రా పాములాగా కనిపిస్తున్నాడు. కోబ్రాతో పోల్చి చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఎంత పెద్ద పాము అయినా సరే, కోబ్రాని నాగపాము అంటారా ఏం పేమంటారు, ఓకే. సో ఎంత పెద్ద పాము అయినా సరే, ఎవరైతే పాములోళ్ళు ఉంటారు కదా, పాముల్ని పట్టేవారు, పాముల్ని పాములతో వాళ్ళు ఆడతారు, అవునా, వాళ్ళు వాయించే విధంగా మ్యూజిక్కి సంగీతానికి పాము డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సో అంటే వారికి వారి చేతుల్లో ఎంత పెద్ద పాము అయినా సరే, అలా విషపూరితమైన పాముల్ని కూడా వాళ్ళు వారి వారి దగ్గర ఒక ఆటబొమ్మ అయిపోతుందన్నమాట. అలా ఇప్పుడు ఇతను కోబ్రాలాగా ఉన్నాడు, కానీ భగవంతుడు ఇతనితో కూడా ఆడుకుంటాడు ఆటబొమ్మలాగా. ఈజీగా ఇవి ఇతన్ని ఫినిష్ చేస్తారు ఎంత పెద్ద కోబ్రా అయినా సరే భగవంతుడి ముందు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇంకో ఉదాహరణ కూడా ఇస్తున్నారు ప్రభుపాల ద్వారా. అలా ఇంకొక ఉదాహరణ, ఒకటి మనం రావణాసురుని కూడా చూడొచ్చు. ఆయన అంటే కూడా ప్రతి దేవతకి ఎంతో భయం వేసేది, కానీ రామచంద్రుడు ఆయన ఈజీగా చంపేశారు రావణాసురుణ్ణి. రావణాసురుడు అప్పుడు ప్రార్థన కూడా చేసుకున్నాడు శివుడికి, అయినా కానీ ఏమి లాభం లేకపోయింది అనమాట. రావణాసురుడు శివుడికి ప్రార్థించుకున్నా కానీ ఆయన రాముడి చేతిలో నుంచి బతకలేకపోయాడు, చచ్చిపోయాడు. సో అలా ఇతను కూడా హిరణ్యాక్ష కూడా వరహ స్వామి యొక్క చేతిలో చనిపోతాడు. ఇతనికి కూడా బ్రహ్మదేవుడి వరం ద్వారా ఎంతో శక్తి లభించిన ఇప్పుడు మాత్రం భగవంతుడైన వరహదేవుడితో ద్వారా మృతి చెందబోతున్నాడు అనే ఉద్దేశంతో ఇలా అంటున్నారన్నమాట మైత్రేయముని. సో మరి ఏం జరిగిందో చూద్దామంట.
సృజన్ అమర్షిత శ్వాసాన్ మన్యు ప్రచలితేంద్రియ ఆసాధ్యతరసా దైత్యో గదయాన్యహనధరిం.
ఇలా పాము ఇలా బుస కొడుతూ ఉంటుంది కదా, అలా హిస్సింగ్ ఇలా బుస కొడుతూ, అంటే ఇతను కూడా అంటే అన్ని ఇంద్రియాల ద్వారా ఇప్పుడు ఎంతగా అతను విచలితమైపోయి క్రోధంతో ఉన్నాడంటే ఆ క్రోధంతో వెంటనే గద తీసుకొని భగవంతుడి వైపు, అదే వరాహస్వామి వైపు భగవంతుడిని అటాక్ చేస్తూ ఆక్రమణ చేస్తూ ప్రహారం చేయడానికి వస్తున్నారన్నమాట. అలా వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేశారంటే,
భగవాంస్తు గదా వేగం విశ్రిష్టం రిపునోరసి అవాంఛయ తిరశ్చీనో యోగారుడైవాంతకం.
భగవంతుడు కొద్దిగా సైడ్ అయ్యారంట, అంతే. కొద్దిగా సైడ్ అవ్వగానే ఆయన ఛాతికి తగలాల్సిన ఆ యొక్క గద యొక్క ప్రహారం అది ఛాతికి తగలకుండా సైడ్ నుంచి వెళ్ళిపోయిందంట. ఇలాంటి సీన్లు మీరు సినిమాలో చూస్తారేమో, కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి కాపీ కొట్టారనమాట. సో ఇక్కడ భగవంతుడు మనం చూస్తున్నాము ఎలా అంటే ఆ యొక్క ప్రహారాన్ని తప్పించుకున్నారంటే, ఎలా అయితే యోగులు మృత్యు వచ్చినప్పుడు దాన్ని ఎలా తప్పించుకుంటారు, యోగులు వారి యొక్క యోగశక్తి ద్వారా మృత్యు కాలాన్ని సమయాన్ని వాళ్ళు ఇంకా తప్పించుకోగలుగుతారు ఆ సమయంలో. అంటే ప్రతి ఒక్కరు చావాలనుకోండి ఈ భౌతిక ప్రపంచంలో, కానీ సమయాన్ని వాళ్ళు అంటే ఇప్పుడు 100 ఏళ్ళకు చావాల్సింది అనుకోండి, యోగ శక్తి యోగ సిద్ధి ద్వారా యోగ ప్రాక్టీస్ ద్వారా వాళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు కూడా జీవించగలుగుతారు. అలాంటి చాలామంది యోగులు ఈరోజు కూడా బతికే ఉన్నారు హిమాలయాల్లో. సో మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు హిమాలయాల్లో. సో అది మ్యాజిక్ కాదు, సో అది యోగ పద్ధతి, అది సైన్స్ అన్నమాట, విజ్ఞానం. సో భగవంతుడు కూడా అలా యోగులు ఎలా తప్పించుకుంటారో మృత్యు సమయం నుంచి వచ్చినప్పుడు, అలా ఇక్కడ భగవంతుడు కూడా ఈజీగా తప్పుకున్నాడు అది అతని ఛాతికి తగలకుండా గద ప్రహారం. సో ఈ విధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా మనకి ప్రభుపాల ద్వారా చెప్తున్నారు ఏంటంటే, ఇలా భగవంతుడు ఆయనకి ఏదైనా, ఆయన స్వతంత్రుడు కనుక ఆయన ఏదైనా చేయగలడు సాధ్యం, కానీ భగవంతుడి కృప ద్వారా ఒక భక్తుడు కూడా ఎన్నో అసాధ్యమైన ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడవచ్చు, లేకపోతే ఇలా ఏవైనా చేయొచ్చు అసాధ్యమైన కార్యాలు కూడా భగవంతుడు అంత శక్తిని ప్రదర్శించవచ్చు భగవంతుడి కృప ఉంటే అని రాశారన్నమాట.
పునర్గదాం స్వమాధాయ భ్రామయంతం భీక్ష్ణశః అభ్యదావాధరి క్రుద్ధ సంరంభాదష్టదచ్చదం.
ఇప్పుడు భగవంతుడు భార్య అనమాట. తో భగవంతుడు కూడా ఎంతో క్రోధంతో ఈ యొక్క గదను, ఆయన గదను, భగవంతుడు తన గదను తీసుకొని ఇప్పుడు ఎంతో కోపంతో ఆయన పైన ఆక్రమించడానికి వెళ్తున్నారంట. అప్పుడు వెంటనే భగవంతుడు ఇలా ఆక్రమణకు వస్తున్నాడు అని చూసి ఆ యొక్క అసురుడైన హిరణ్యాక్ష కూడా తన గదతో ఇప్పుడు రెడీగా ఉన్నాడనమాట ఆక్రమణను అంటే స్వీకరించడానికి. సో భగవంతుడు
తతశ్చ గదయా రాతిం దక్షిణశ్యాం భృవి ప్రభో ఆజగ్నేసతో తాం సౌమ్య గదయా కోవిదోహన.
సో ఆ విధంగా భగవంతుడు ఇక్కడ కుడి కనుబొమ్మ పక్కన వైపు ఆ గద ప్రహారం చేశారంట. సో అది దాని నుంచి తప్పించుకోవడానికి వెంటనే దాన్ని ఎదుర్కొంటూ ఈ యొక్క అసురుడైన హిరణ్యాక్షుడు కూడా తన గదను వెంటనే అక్కడ పెట్టేసి అంటే భగవంతుడి గదతో ఒక ఆక్రమణాన్ని ఎదుర్కొన్నాడు అనమాట, తప్పించుకున్నాడు ఈ విధంగా.
ఏవం గదాభ్యాం గుర్వీభ్యాం హరియాక్షు హరిరేవచ జిగీషయా సుసంరంభం అన్యోన్యం అభిజగ్నతు.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా హిరణ్యాక్ష, ఇక్కడ హరియాక్ష అన్నారు, హరియాక్ష ఇంకో పేరు హిరణ్యాక్షుడు అని రాశారు ప్రభుపాల్ వారు. భగవంతుడు ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు ప్రహారం చేసుకుంటూ, ఒకరిపైన ఒకరు ఆక్రమణ చేసుకుంటూ గదాయుద్ధం చేస్తున్నారు. సో అలా గదాయుద్ధం ఒకరితో ఒకరు ఎలా చేస్తున్నారంటే, నేను విజయవంతుని అవుతాను, నేను విజయం సాధిస్తాను, నేను విజయం సాధిస్తాను అని ఇద్దరు తపనతో యుద్ధం చేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ఏదో జస్ట్ భగవంతుడు కొట్టేసి వెంటనే ఒక షాట్కి హిరణ్యాక్ష చనిపోతున్నాడు, అలాంటి సీన్ లేదనమాట. ఇక్కడ ఇద్దరు పోటాపోటీగా యుద్ధం చేస్తున్నారన్నమాట.
తయో స్పృధౌ స్థిగ్మ గదాహతాంగయో షటాశ్రవ ఘ్రాణ వివృద్ధమన్యవో విచిత్ర మార్గాం శరతో జిగీషయ వ్యభాదిలాయామివ సూష్మినోర్మృద.
సో ఈ విధంగా ఇక్కడ ఇద్దరి మధ్య ఎంతో ఉత్కంఠమైన యుద్ధం జరుగుతుందన్నమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు భగవంతుడు కొట్టడం ఆయన పడిపోవడం కాదనమాట. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు గదలతో ప్రహారం చేసుకునేటప్పుడు ఒకరిపైన ఇంకొకరు ప్రహారం జరుగుతుంది. సో ఇద్దరి శరీరాలకి తీవ్రమైన గాయాలు జరిగాయంట. అలా గాయం జరిగినప్పుడు అందులోంచి వచ్చిన రక్తం చూసి వాళ్ళకి ఇంకా క్రోధం పెరిగిపోయేదంట, ఇంకా ఉత్తేజం వచ్చేదంట, ఇంకా ఉత్సాహంతో మళ్ళీ ప్రహారం చేసేవారు. అలా వారిపైన వచ్చిన గాయంతో జరిగిన రక్తం బయటికి రావడం వలన వారికి ఇంకా ఉత్తేజంతో, రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు యుద్ధం చేసేవారు. ఈ విధంగా ఇద్దరు కూడా నేను విజయాన్ని సాధిస్తాను, నేను విజయాన్ని సాధిస్తానని ఒక రెండు ఎద్దులు ఒక ఆవు కోసం కొట్లాడినట్టుగా కొట్లాడుతున్నారు, ఇద్దరు పొట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారని చెప్పారు. సో ఇక్కడ అంటే ఇక్కడ మన భూమాత కాపాడ్డారు కదా, భూమాతను కాపాడడానికి ఇక్కడ వరాదేవులు వచ్చారు, ఈ హిరణ్యాక్షులు వచ్చి అది నాది అని చెప్తున్నారు. సో యుద్ధం జరిగింది కదా. సో ఇక్కడ ఈ పృథ్వీని ముందు కాలాల్లో ఇలా అని పిలిచేవారంట, ప్రభుపాల ద్వారా రాసిన యొక్క తాత్పర్యంలో. అందుకనే దీన్ని పృథ్వీని, మనం ఉండే పృథ్వీని ఇలావృత వర్ష అని కూడా అనేవారు అనమాట. వీటి గురించి మనం మళ్ళీ 5వ స్కందంలో విస్తృతంగా చదువుకుంటాము. సో ఈ 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉంటాయి కదా, 14 లోకాల్లో మనది 7వది. 7వ లోకంలో ఏంటంటే ఇలాంటి మర్త్య లోకం అనమాట. ఈ లోకంలో పృథ్వీ లాంటి లోక ప్లానెట్స్ ఉంటాయన్నమాట, వర్షాలు ఉంటాయి. మనది ఒక్కటే కాదు, ఈ మొత్తం 14 లోకాల్లో 7వది మంది అంటే, ఆ 7వ లాంట్లో మన ఒక్క పృథ్వీ ఒకటే లేదు, ఇంకా చాలా ఉంటాయి పృథ్వీ లాంటివి. కానీ మన పృథ్వీ ఏదైతే ఉందో ఈ 7th ప్లానెటరీ సిస్టంలో, దీని పేరు ముందు ఇలావృత వర్ష, మహారాజ్ పరీక్షిత్ పరిపాలించిన తర్వాత దీని పేరు భారత వర్షగా ప్రచురితం చెందిందనమాట. సో భారత వర్ష అంటే మనం ఉన్న భూమి మొత్తం, పృథ్వీ మొత్తాన్ని భారత వర్ష అనేవారు ముందు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ భారత వర్ష, భారత అంటే ఓన్లీ ఇప్పుడు మనకున్న ఇండియా మాత్రమే. కానీ యాక్చువల్లీ అలా కాదనమాట, భారత వర్షం మొత్తం భూమి అంతా భారత వర్షం ముందు. సో ఎలాగైతే ప్రభుపాల్ వారు అంటున్నారు, నా కాలంలో నేను ఉన్నప్పుడే నా ముందే ఇలా ఇండియా పాకిస్తాన్ హిందుస్థాన్గా విడిపోయింది. సో ఆ విధంగా ఇంకా కొంచెం చిన్నదైపోయింది ఇప్పుడు ఇండియా. సో ఆ విధంగా తర్వాత బంగ్లాదేశ్గా విడిపోయి ఇంకా చిన్నగా అయిపోయింది. సో అందుకే ఇప్పుడు మనకు చిన్నగా కనిపిస్తుంది ఇండియా, భారత్ అని. కానీ ముందు మొత్తం పృథ్వీ అంతా భారత వర్ష అని పిలువబడేది. సో ఆ విధంగా ఇప్పుడు ఎన్నో అలా నేషన్స్గా, ఎన్నో దేశాలుగా ఇలా బౌండరీస్ ద్వారా విడిపోయి చిన్నగా అయిపోయింది భారత్, ఇండియా అని చెప్తున్నారు.
దైత్యస్య యజ్ఞావయవస్య మాయ గృహీత వారాహతనోర్మహాత్మనః కౌరవ్యమహ్యాన్ ద్విషతోర్విమర్దనం దిద్రిక్షురాగాదృశిభిర్వ్రతస్వరాట్.
సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ సమయంలో మరి భగవంతుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన అసలు హిరణ్యాక్షుడిని పంపించిందే యుద్ధం ఆస్వాదించడానికి, యుద్ధం చేయడానికి. ఆయన కొంచెం యుద్ధలీల చేయడానికి వచ్చారు. సో ఆయన అందుకే ఆయన వెంటనే ఒక షాట్ చంపేయట్లేదన్నమాట, మంచిగా యుద్ధం చేస్తున్నారు భగవంతుడు. సో ఆయన ఎంజాయ్ చేస్తున్నారు వరాహస్వామి, వరదేవుడు. కానీ బ్రహ్మదేవుడు ముఖ్యంగా ఆయన అందరూ దేవతలందరినీ పరిస్థితి చూసి, మిగతా సామాన్య వేరే సాధువులు సంతులు కానీ ఇంకా వేరే రకరకాల వ్యక్తులందరి యొక్క చింతన టెన్షన్ చూసి, ఇప్పుడు వాళ్ళందరి తరఫున ప్రతినిధిత్వం వదిలిస్తూ ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఇప్పుడు మాట్లాడబోతున్నారు, ఇక్కడికి వచ్చారు, చూస్తున్నారు, వీక్షిస్తున్నారు ఈ యొక్క యుద్ధాన్ని. సో ఈ విధంగా ఆయన చూస్తున్నారు అన్నమాట, ఈ యొక్క పృథ్వీని రక్షించడం కోసం, మనందరినీ రక్షించడం కోసం, మన కోసం అనేసి ఇప్పుడు వరాహస్వామి, వరాహదేవుడు ఇలా ఈ యొక్క హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంత భీకరమైన యుద్ధం జరుగుతుంది అనేసి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి అందరితో పాటు, ఆయనతో పాటు దేవతలు ఇంకా రకరకాల మునులు ఋషులు అందరూ ఉన్నారనమాట. సో వాళ్ళందరి తరఫున ఇప్పుడు వచ్చి మాట్లాడబోతున్నారు అనమాట. ఇక్కడ అలా భగవంతుడిని యజ్ఞావయావస్య అని వర్ణించారు. అంటే యజ్ఞ భగవంతుడే, యజ్ఞ స్వరూపం భగవంతుడు. భగవంతుడి రూపం ఇంకా విష్ణు యజ్ఞ ఇవన్నీ ఏమాత్రం భేదం లేదనమాట. వరాహస్వామి ఇక్కడ యజ్ఞ అనే పేరుతో వర్ణించబడుతున్నారు, యజ్ఞావయస్య. సో అందుకనే అసలైన యజ్ఞ అంటే ఎవరంటే విష్ణు అన్నమాట. సో మనము అర్పించేది యజ్ఞంలో ఎవరికి అంటే విష్ణువుకి అన్నీ కూడా. సో ఇంకా బ్రహ్మని ఇక్కడ స్వరాట్ అని చెప్పారు. దీనికి ఒక మంచి వ్యాఖ్యానం ఇచ్చారు ప్రభుపాదుల వారు. ఈ పారాగ్రాఫ్ మీరు చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రాక్టికల్ జీవితంలోకి. సో ఇక్కడ స్వరాట్ అని ఇచ్చారు, అదేంటి, భగవంతుడు ఒక్కడే కదా అభిజ్ఞ స్వరాట్. ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి ఎలా వ్రత స్వరాట్ అని రాశారు అంటే, ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు మామూలుగా ప్రతి జీవాత్మకి ఎంతో కొంత స్వతంత్రం అనేది ఉంటుంది, ప్రతి జీవాత్మకి కొంత స్వతంత్రం ఉంటుంది. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడికి స్పెషల్ ఏంటంటే, అందరి జీవాత్మల్లో కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ప్రధానమైన జీవాత్మ ఎవరు అంటే బ్రహ్మదేవుడే. ఆయనే భగవంతుడు కృష్ణుడి యొక్క ప్రతినిధి ఈ యొక్క లోకంలో. ఇంకా ఈ విశ్వంలో ఎన్నో రకాల కార్యాలు, అంటే ఈ విశ్వం నడవడానికి ఎంతోమంది దేవతలు దీన్ని మేనేజ్ చేయడానికి వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు వాళ్ళకే ప్రతినిధిగా వస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి యొక్క మార్గదర్శనంలోనే ఎన్నో రకాల బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. సో మొత్తం విశ్వాన్ని సరిగ్గా పరిపాలన చేసుకోవడానికి ఒక ముఖ్యమైన భగవంతుడి తరఫున బాధ్యతను వహించింది ఎవరు అంటే బ్రహ్మదేవుడు. అవున, సృష్టిని కూడా రచిస్తారు కొంచెం తర్వాత. ఇలా ఆ సృష్టిని పాలించేది విష్ణువు అయినా కానీ ఆయన ఎవరి ద్వారా చేస్తారంటే ఈ దేవతల ద్వారా. ఈ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి మార్గదర్శనాన్ని అనుసరిస్తారు. సో ఈ భగవంతుడి యొక్క ఇంత పెద్ద బాధ్యతను భగవంతుడిని భగవంతుడి కార్యం ఏంటి, విష్ణువు కార్యం ఏంటి, ఈ మొత్తం విశ్వాన్ని పరిపాలించడం. కానీ విష్ణువుని పరిపాలించే ఈ ముఖ్యమైన బాధ్యత ఇందులో తీసుకునేదేవుడు అంటే బ్రహ్మదేవుడు. అందుకని బ్రహ్మదేవుడికి అందరికన్నా ఎక్కువ స్వతంత్రాన్ని ప్రసాదించారంట భగవంతుడు. సాధారణ జీవాత్ముల కన్నా కూడా బ్రహ్మదేవుడికి ఎక్కువ స్వతంత్రం ఉందంట. అందుకే ఆయన ఇక్కడ స్వరాట్ అని పిలిచారంట. భగవంతుడి తరఫున భగవంతుడి యొక్క ఆదేశం లేకపోతే అనుగ్రహం ద్వారా ఆయనకి ఎంతో స్వతంత్రం ఉంది. అటువంటి బ్రహ్మదేవుడు ఇప్పుడు ఆ స్వతంత్రంతోనే ఇక్కడ భగవంతుడి దగ్గరకు వచ్చి అందరి తరఫున భగవంతుడికి ఇప్పుడు బ్రహ్మదేవుడే వినిపించుకుంటున్నారు. సో అదేంటి, బ్రహ్మదేవుడికి ఎందుకు ఇచ్చారు అలా ఎక్కువ స్వతంత్రం అంటే ఇదే పాయింట్ అనమాట. ఒక్కొక్కసారి మామూలుగా ఇది చాలా సింపుల్ అర్థం చేసుకోవడానికి, ఎవడైనా తండ్రి ఉన్నారనుకోండి, ఒక తండ్రి ఉన్నాడు, అతనికి ఒక ఇద్దరు కుమారులు ఉన్నా, నలుగురు కుమారులు ఉన్నా ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది కుమారులు ఉన్నారు. సో అందులో ఒక కుమారుడు మాత్రం ఆయన చేసే వ్యవసాయం, ఆయన చేసే వ్యాపారంలో చాలా బాధ్యతను తీసుకొని అంతా బాగా, ఎంతో బాగా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఎంతో సహాయం చేస్తున్నారు. ఆయన ఇంత పెద్ద వ్యవసాయం వ్యాపారం మేనేజ్ చేయడానికి ఎంతో సహాయం చేస్తే ఏం చేస్తారు, ఆయనకు ఎక్కువ బాధ్యత ఇస్తారు. ఆయన ఎంతో, ఎందుకంటే ఆ ఒక పుత్రుడు బాగా కష్టపడి బాగా ఎంతో బాగా చక్కగా ఆయనకు ఎంతో సహాయం చేస్తున్నాడు, ఆయనకి ఎంతో సహాయం కలుగుతుంది. సో ఆయనకు ఎక్కువ స్వాతంత్రం ఇస్తారు, ఆయనకు ఎక్కువ ఆయనకు ఆయన యొక్క కిజోరి అదే తాళాలు కూడా ఆయనకి ఇచ్చేస్తారనమాట. అంటే డబ్బులు పెట్టుకునే అది ప్లేస్లో కూడా ఉంటుంది కదా కిజోరి, దాని యొక్క తాళంచి కూడా ఆయనకి ఇచ్చేస్తారు. ఇంకా ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే కూడా ఆయనకి ఆ స్వతంత్రం కూడా ఇచ్చేస్తారు. ఆయన కావాల్సిన డెసిషన్ తీసుకొని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అన్ని యూజ్ చేయొచ్చు, అన్ని స్థూపాయలు అన్నీ ఆయన అండర్లో పెట్టేస్తారు. ఎందుకు అంత స్వతంత్రం, అంత పవర్ అంత ఇచ్చేస్తున్నారు. అదే వేరే పుత్రుడు ఉన్నాడు, ఎప్పుడు జులాయిగా తిరుగుతూ ఉంటాడు, తినడం పడుకోవడం, ఎప్పుడు నా హక్కు నా హక్కు, నా షేరు నా షేరు, నా భాగం నా భాగం అని ఎప్పుడు తండ్రిని పిక్కొని తింటూ ఉంటాడు. ఇంకా ఆయన ఒక పెద్ద తలకాయ నొప్పనమాట. సో అటువంటి అతనికి ఎక్కువగా స్వతంత్రం ఇవ్వరనమాట. తండ్రి ఏం చేస్తాడు, అతన్ని ప్రతిదానికి అతనికి ఏం కావాలన్నా అతను అడిగి తెలిసి పని బాగా గమనించి అవసరం ఉందా లేదా చూసి ఆయనకి ఇస్తారనమాట. అదే ఈ కొడుకు ఎవరైతే బాధ్యతను తీసుకుని మొత్తం ఆయనే సహాయం చేస్తున్నారు, ఆయన్ని ఆయనకి ఎక్కువ అడగరు, ఆయనకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు. ఎందుకు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఇతను సరిగ్గా వినియోగిస్తాడు స్వతంత్రాన్ని, ఇతనికి ఇచ్చిన స్వతంత్రాన్ని కానీ సదుపాయాన్ని కానీ సరిగ్గా వినియోగిస్తాడు అనే నమ్మకం ఉంది, ఆయన చూశాడు కాబట్టి. అతను ఇంకొకతను అతనికి ఇచ్చానంటే స్వతంత్రం కానీ సదుపాయం కానీ దాన్ని దుర్వినియోగం చేస్తాడు అని తెలుసు కనుక. సో అందుకే అలా ఎవరైతే ఎక్కువగా బాధ్యతను వహిస్తారో భగవంతుడి తరఫున వారికి భగవంతుడు ఎక్కువగా స్వతంత్రం ఇస్తారు. అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కువ స్వతంత్రం ఇచ్చారనే విషయాన్ని ఇక్కడ మనకి తాత్పర్యంలో తెలియజేస్తున్నారు అన్నమాట. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే మనము ఎంత వీలైతే అంత భగవంతుడి ఈ యొక్క ఈ ప్రచార కార్యక్రమం, ఈ కృష్ణ చైతన్య ఆందోళనంలో ఎంత వీలైతే అంత మనం కూడా బాధ్యతాయుతంగా సేవ చేయడానికి ప్రయత్నించాలన్నమాట.
ఆసన్న శౌంధీరమపేత సాధ్వసం కృత ప్రతీకారమహార్య విక్రమం విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రనీర్ జగాదనారాయణమాధి సూకరం.
ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయన ఇక్కడ రాశారు. బ్రహ్మదేవుడు ఏమని రాశారు చూడండి, ఇక్కడ ప్రభుపాద వారు వర్ణిస్తున్నారు, అంటే ఇక్కడ శ్లోకంలో వర్ణించారు బ్రహ్మదేవుడు. ఆయన అందరికి అధిపతి, రకరకాల ఋషులు మునులు ఇంకా ఆధ్యాత్మ మార్గంలో ఉండే వాళ్ళందరికి కూడా అక్కడ చేరుకున్నారంట. అక్కడ చేరుకున్న తర్వాత చూశారంట ఈ యొక్క రాక్షసుడు అంటే అసురుడు, ఆయన హిరణ్యాక్షుడు, ఎంతో శక్తివంతంతో ఎంతో శక్తి కూడిన ఇతను, అతను ఎవ్వరు ఈ విశ్వంలో ఓడించలేరు భగవంతుడు తప్ప. సో అతను ఇప్పుడు భగవంతుడితో డైరెక్ట్గా యుద్ధం చేస్తున్నాడు. ఈ భగవంతుడే ఈ వరాహస్వామి, నారాయణుడే వరాహస్వామి రూపంలో వచ్చి ఇక్కడ ఈ యొక్క హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అది చూస్తున్నారు బ్రహ్మదేవుడు. అది చూసి ఇప్పుడు ఆ యుద్ధాన్ని పరీక్షించిన తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక విన్నపం చేసుకుంటారు భగవంతుడికి. అదేందో మనం చూద్దామంట.
బ్రహ్మోవాచ ఏష తే దేవదేవానాం అంగ్రిమూలం ఉపేయుషాం విప్రాణాం సౌరభేయీనాం భూతానామప్యనాగసాం ఆగస్కృద్భయకృద్దుష్కృద్ అసంబ్రాద్ధావరోసురః అన్వేషన్న ప్రతిరతో లోకానతతి కంటకః.
కంటకం అంటే ఒక ముళ్ళులాగా తయారయ్యాడు వీడు. ఈ అసురుడు దేవతలకి మరియు బ్రాహ్మణులకి, ఆవులకి, గోవులకి, భక్తులకి, శుద్ధ భక్తులు ఎవరైతే అందరూ మిమ్మల్ని ఆరాధించుకుంటారో, మీ పాద పద్మాల్ని ఆశ్రయించారో వాళ్ళందరికీ కూడా మార్గంలో, వాళ్ళు పయనించే భక్తి మార్గంలో ఒక కంటకం, ఒక ముళ్ళులాగా తయారయ్యాడు ఈ యొక్క అసురుడు. అందరూ వీళ్ళందరూ కూడా ఇతని చేత ఎంతో కష్టాన్ని అనుభవించారు. వీళ్ళందరికీ ఎంత హాని కలిగించాడంటే వాళ్ళందరూ కూడా వీడిని చూసి భయపడే విధంగా అయిపోయారు. సో ఇంతగా వాళ్ళందరినీ కూడా హెరాస్ చేశారు, అంత టార్చర్ చేశారు ఈ యొక్క అసురుడు. కనుక ఇతనికి నా దగ్గర నుంచే వరం దొరికింది, కానీ ఇతను ఆ వరాన్ని తీసుకొని ఆ అసుర ప్రవృత్తిని పెంచుకొని ఈ విధంగా దుర్వినియోగం చేసుకున్నాడు ఆ వరాన్ని. అలా అందరికీ, మా అందరికీ కూడా ఎంతో, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ బ్రాహ్మణులకి, దేవతలకు, ఇంకా అందరూ భక్తులకి, సాధువులకి, వీళ్ళందరికీ, గోవులకు, వీళ్ళందరికీ కూడా ఎంతో కష్టాన్ని కలిగించాడు. ఇప్పుడు ప్రతి చోట అతని యొక్క ప్రతిభను, అతని యొక్క శక్తిని ప్రదర్శించడానికి ప్రతి దగ్గర యుద్ధం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు అలా తిరుగుతూ మీ దగ్గరకు వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు మీతో పాటు. సో ఇది అసురుడి యొక్క పద్ధతి. రూపాల ద్వారా ఇక్కడ వర్ణిస్తున్నారు రెండు రకాల మనుషులు ఉంటారు కదా, సుర అసుర అని. సుర అంటే ఎవరైతే భగవంతుడి ఆదేశాన్ని పాటిస్తారో, భగవంతుడిని ఆరాధిస్తారో, భగవంతుడి ఆదేశాలనుసారంగా జీవిస్తారు. అసుర అంటే విపరీతంగా, భగవంతుడికి విపరీతంగా వ్యవహరిస్తారు. సో ఇక్కడ ఏంటంటే డీమన్స్, వీళ్ళు ఏం చేస్తారంటే అసురులు ఇలా బ్రాహ్మణుల్ని, దేవతల్ని, భక్తులని ఎప్పుడూ వారికి కష్టాన్ని కలిగించి వాళ్ళలో భయాన్ని ఉత్పన్నం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళందరూ చూస్తేనే వాళ్ళందరికీ ఇంకా భయం వేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారనమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ అసురు యొక్క విధి విధానం ఏంటో చెప్తున్నారు ప్రభుపాల వారు. వీళ్ళు దేవతల నుంచే వరాలు దొరుకుతాయి వీళ్ళకి, మళ్ళీ ఆ వరాల్ని తీసుకొని దేవతల్నే వాళ్ళు ఎంతో అంటాం, వాళ్ళని, వాళ్ళపైనే వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళనే వాళ్ళకే కష్టాన్ని కలిగిస్తారన్నమాట దేవతలకే. సో ఈ విధంగా ఇంక టీజన్ రాశారు. అంటే టీజ్ అంటే ఇంకా బేసికల్లీ ఏంటంటే వాళ్ళు దేవతల వైపే వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్నమాట. వాళ్ళకు దొరికిన శక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది, దేవతలకే. ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడికి కూడా బ్రహ్మదేవుడి నుంచే శక్తి లభించింది, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆ బ్రహ్మదేవుడు అనుచరులైన అందరి దేవతల్ని, రకరకాల సాధువు సంతులందరినీ కూడా హింసిస్తున్నాడు దాని ద్వారా, ఆ శక్తి ద్వారా వాళ్ళ బలప్రయోగం వాళ్ళ మీద చేస్తున్నాడు. అలాగే ఇంకో ఉదాహరణ ఇక్కడ ఇస్తారు. ఒక అసురుడు ఉండేవాడు, శివుడిని పూజించేవారు అన్నమాట. అసురుడు శివుడిని ఆరాధించేవారు. ఆ అసురుడు ఏం చేస్తాడు, శివుడిని బాగా ఆరాధించి తర్వాత ప్రత్యక్షమైన తర్వాత, నాకు ఒక వరం కావాలి, నేను ఎవరి పైన చేయి పెడితే, ఎవరి తలకాయ పైన చేయి పెడితే అతను అక్కడే బూడిదైపోవాలి, సమాధైపోవాలంటే అంటే చనిపోవాలంటే సరే అనేసి శివుడు ఆయనకి తదాస్తు అనేసి వరాన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ అసురుడు ఏం చేస్తాడంటే, వెంటనే నేను ఫస్ట్ మీ పైన పెడతానని శివుడి పైన పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అవునా, మళ్ళీ శివుడు అక్కడ నుంచి పారిపోవాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ విష్ణు వచ్చి రక్షించాల్సి వస్తుంది శివుణ్ణి. సో ఈ విధంగా మరి ఇలాంటి దేవతలు వరాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళపైనే వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్నమాట అటువంటి వ్యక్తి అన్నమాట ఈ అసురుడు. అంటే అసురుడి ఇది ఒక ప్రవృత్తి అన్నమాట. సీ, ఇది నేచర్. మీరు అనుకోవచ్చు అంతే ఈ అసురులంతా రాక్షసులంతా అంతే, మనం అలా కాదు అనుకోకండి. ఇప్పుడు కలియుగంలో అంటే స్పెషాలిటీ ఏంటంటే, కలియుగంలో అసురుడు ముందులాగా ఇలా బయట కనిపించే ఆకారంలా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే బద్ధ జీవియో వాళ్ళందరి హృదయాల్లో కూడా ఒక అసురుడు దాగి ఉన్నాడు అనమాట. ఒక రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు ఇలాంటి వాళ్ళందరూ అంటే వాళ్ళ ప్రవృత్తి, అటువంటి ప్రవృత్తి ప్రతి ఒక్కరి బద్ధ జీవాత్మ యొక్క హృదయంలో ఉందన్నమాట. ఆ ప్రవృత్తి, ఆ యొక్క నేచర్, ఆ ప్రవృత్తి ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని మనం గమనించి దాన్ని ఎప్పుడు మనము పెంపొందించకూడదు, దాన్ని పెంచకూడదు, దాన్ని మనం ఎప్పుడు నరిష్ చేయకూడదు, దానికి ఎప్పుడు దానికి తిండి పెట్టకూడదు. మనం ఎప్పుడైనా మనలో ఉన్న ఒక మంచి భక్తుడి గుడ్, ఎక్కడ సుర ఒక దేవతా లక్షణాలని, ఎలాగైతే ఎవరైతే బాగా శుద్ధభక్తి చేస్తారో వాళ్ళ శరీరంలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో అన్ని మంచి 26 లక్షణాలు, దైవ లక్షణాలు అన్నీ కూడా వాళ్ళ శరీరంలో, దేవతలకు ఉండే లక్షణాలన్నీ కూడా వాళ్ళ శరీరంలో పెంపొందిపోతాయి అన్నారు. అలా అనమాట, అంటే మనం సరిగ్గా శుద్ధభక్తి చేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మన దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంపొందుతాయి. భస్మాసురుడా? అవును, భస్మాసురుడు. అందరు చేయి పెడితే భస్మం అయిపోవాలనుకుంటారు. సో ఆ అసురుడి పేరు చెప్పారు. సో ఆ విధంగా, సో మనం కూడా మనం ఏం చేయాలంటే మన జీవితంలో కూడా మనం గమనించాలి. ఎప్పుడైనా ఇలా వ్యవహరించామనుకోండి మనం జాగ్రత్త పడాలి. మనం వ్యవహారాన్ని మనమే గమనించుకోవాలి. ఇది ఒక చాలా 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 ముఖ్యమైన విషయం మన జీవితంలో. ఏంటంటే మనను మనమే పరీక్షించుకోవాలన్నమాట. మనను మనమే, ఇంట్రోస్పెక్షన్ అంటారు. ఇంట్రోస్పెక్షన్ అంటే మనను మనమే లోపలిని చూసుకోవాలి. ఎందుకంటే బయటలో కనిపించదు మన లోపల ఏమన్నా ఆలోచిస్తున్నాము, మన హృదయంలో ఏముందనేది, మన విచారాలు, విచారధారణ ఏంటనేది, మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన విచారధారణ ఏంటి అనేది మనమే పరీక్షించుకోవాలన్నమాట. నేను ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఇలా అసురుల్లాగా ఆలోచిస్తున్నాను. సో అసురుల లక్షణం ఇది అన్నమాట. మనం కూడా అలాగే, ఒకవేళ మనకు ఎవరైతే మేలు చేశారో, మనకు ఎవరైతే శక్తిని ప్రసాదించారో, మనకు ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారో, ఆ శక్తిని తీసుకొని, ఆ పవర్ని తీసుకొని, ఆ పొజిషన్ని తీసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తున్నామా, వాళ్ళని హింసిస్తున్నామా, ఆ విధంగా మనం చేస్తున్నామా అనే విషయాన్ని ఆలోచించాలన్నమాట. ఒక్కొక్కసారి తెలియకుండానే చాలామంది భక్తులు అలా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. సో అది తప్పు అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన శక్తిని, మనకిచ్చిన సదుపాయాల్ని, మనకిచ్చిన స్వతంత్రాన్ని ఎప్పుడైనా సరే మనం దుర్వినియోగం చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మన అధికారులు లేకపోతే మనకి ఇచ్చిన వాళ్ళపైనే మనము వ్యతిరేకంగా వ్యవహరించడానికి ప్రయోగించకూడదు. అది అసుర ప్రవృత్తి అన్నమాట. ఆ ప్రవృత్తి మనము ఉంచుకోకూడదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అసురులు ఏంటంటే వాళ్ళు ఇలా డ్రామా చేస్తారు. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ డ్రామా అంటే, ఇక్కడ వాళ్ళు నిజంగానే వాళ్ళకేం భక్తి లేదు దేవతల పైన, అంటే వాళ్ళకి ప్రేమేం లేదు. ఇక్కడ రావణాసురుడికి, లేకపోతే ఇక్కడ మన ఈ భస్మాసురుడికి, వీళ్ళకి శివుడి పైన ఏం ప్రేమ లేదు. ఇంకా లేకపోతే ఇక్కడ ఈ ఇతని హిరణ్యాక్షుడికి, బ్రహ్మదేవుడి పైన ఏం ప్రేమ లేదు. కానీ వీళ్ళు ఎందుకు ఈ దేవతలను ఆరాధిస్తున్నారు అంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏదో శక్తి పొందడానికి, పవర్ పొందడానికి. నేను బలవంతం అవ్వాలి, నాకు శక్తి కావాలి, పవర్ కావాలి. ఆ పవర్ కోసం వాళ్ళు ఎంతో కఠోర తపస్సులు చేస్తారన్నమాట. తపస్సులు చేసేసి సరే వీడు బాగా కష్టపడుతున్నాడు అనేసి ఇంకా ఫలాన్ని ఇచ్చేస్తారు, వాళ్ళు వరాలని ఇచ్చేస్తారు దేవతలు. సో అలా వరాలని తీసుకునేది వాళ్ళు దేవతల నుంచి, వాళ్ళని ఆరాధించే దేవతలకి ఓన్లీ ఇది కొంచెం ఆశించనమాట. సో తద్వారా ఏం జరుగుతుందంటే, ఈ అసురులు ఇంత శక్తిని వాళ్ళు పొందుతారు, తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తారు, వారిపైనే ప్రయోగిస్తారు, వ్యతిరేకంగా వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. సో ఇది సరైన పద్ధతి కాదనమాట. సో భక్తులు అలా ఏదో ఆశించి దేవతల్ని కానీ భగవంతుడిని కానీ ఆరాధించరు. సో అలా ఆశించి ఏదో మనకి ఇక్కడ నుంచి శక్తి లభిస్తుంది, పవర్ లభిస్తుంది, నాకు పోస్ట్ లభిస్తుంది, ఇక్కడ పొజిషన్ లభిస్తుంది, ఎవరిని పట్టుకుంటే మనకి శక్తి వస్తుంది, ఎవరిని పట్టుకుంటే మనకి పోస్ట్ వస్తుంది, ఎవరిని పట్టుకుంటే పొజిషన్ వస్తుంది, ఇది సరైన భక్తి చింతన కాదు. ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తున్నారు అనుకోండి, నేను చూశాను కొంతమందిని వస్తారు మందిరంలోకి, ఎవరిని పట్టుకుంటే నాకు పనులు అవుతాయి, నాకు కావాల్సిన పనులు అవుతాయి, ఎవరిని పట్టుకోవాలి అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం ఎలా పూర్తి చేసుకోవాలి దానికోసం ఎవరిని అప్రోచ్ చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి డ్రామా చేస్తారు, ఎంతో వినయంగా నటిస్తారు, ఇవన్నీ డ్రామాలు ఎన్నో చూశాను నేను. సో అందుకనే ఇది ఇవన్నీ భక్తుల లక్షణాలు కాదనమాట, ఇవన్నీ అసుర ప్రవృత్తి అనమాట. సో మన ఇంద్రియ భోగం కోసం మనం ఎప్పుడు ఆశించకూడదు, దానికోసం మనం ఎప్పుడు భగవంతుడిని కానీ అధికారులను కానీ ఆశ్రయించకూడదు. అలాగే ఇంకా చెప్పాలంటే ఇక్కడ రాశారు ప్రభుపాదులు వారు, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు భగవంతుడిని ఆరాధిస్తారు, ఎందుకు మనము గురువుల్ని ఆచార్యుల్ని భగవంతుడిని ఆరాధిస్తున్నామంటే, ఎప్పుడు మన ఇంద్రియ తృప్తి కోసం కాదు. ఒకవేళ ముక్తిని ప్రసాదించినా భగవంతుడు భక్తులకి దానిపైన ఆసక్తి లేదు, ఇంకా వేరే వదిలేసేయండి, స్వర్గం అవన్నీ వదిలేసేయండి, ముందు కూడా వస్తాయి చాలాసార్లు. ఎందుకంటే భక్తుడి యొక్క ఇచ్ఛ ఏంటంటే సేవ చేసుకోవడం అంతే. భగవంతుడికి సేవ చేసుకోవాలి అంటే ఎవరైనా చేసుకోవచ్చు, అవునా, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, దానికి డబ్బు ఖర్చు లేదు, దానికి మీకు ఏం అవసరం లేదు, మీరు సేవ చేసుకోవాలంతే, ప్రతి ఒక్కరు సేవ చేసుకో, నవ్విధ భక్తి, అవునా, నవ్విధ భక్తి అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. సో దానికి మనకి ఇంకేం అవసరం లేదు, మనం ఆశించేది ఒకటే, మనం ప్రార్థించుకోవాల్సింది కూడా అదే, మనం ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపిస్తాం, దానికి అర్థం అదే, ఓ రాధాకృష్ణ నన్ను మీ సేవలో, నాకు మీ సేవ చేసుకునే నాకు సదుపాయం కల్పించండి, అదే మనం జపం చేసుకునేది ప్రతిసారి నామం చేసేది జపం, దాని అర్థం. సో మన ఉద్దేశం ఇదే, కానీ కనుక మనము దీనికోసమే మనం ఎప్పుడు ప్రయత్నించాలన్నమాట. సో ఎప్పుడు మన లాభాల కోసం మనం ఎప్పుడు ఆశించి ఈ లాభం నాకు దక్కుతుంది అని దానికోసం మనము ఆశించి భక్తి చేయకూడదు. మైనం మాయావినం దృప్తం నిరంకుశన్న సత్తమం అక్రీడా బాలవద్దేవ యథాశిబిషం ముత్తితం. సో బ్రహ్మదేవుడు ఇంకా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆయన ఒక సూచన ఇస్తున్నారు భగవంతుడికి. ఇప్పుడు ఏంటంటే, బ్రహ్మదేవుడు చూశారనమాట వీళ్ళందరి పరిస్థితి, అందరు ఇంత టెన్షన్లో ఉన్నారు, అందరూ ఇప్పుడు ఎలా ఉందంటే మ్యాచ్ నడుస్తుంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు యుద్ధం చేస్తున్నారు బాగా. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటున్నారంటే, మీరు ఇంతసేపు చాలాసేపు మీరు ఆడుకున్నారు అయ్యో అసురుడితోని, ఈ సర్పం వంటి అసురుడు, ఈ సర్పం వంటి అసురుడితో మీరు చాలాసేపు ఆడుకున్నారు, ఇంకా ఎక్కువసేపు ఆడుకోకండి, వెంటనే చంపేసేయండి వీడిని, ఎందుకంటే వీడు చాలా మాయావి, ఇంకా ఎక్కువసేపు వీడితో వీడిని వదలడం ఇంకా బతికి ఉండడం మంచిది కాదు, ఎంత తొందరగా వీడు చంపేస్తే అంత మంచిది, వధించేసేయండి అని. ఇక్కడ సర్పంతో పోల్చారు ఒక అసురుడిని, ఎందుకు అంటే ఇలాంటి సర్పం, ఇప్పుడు అసురుడు చనిపోతే అందరికి మనశ్శాంతి కలుగుతుంది, ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్తారు బ్రహ్మదేవుడు. అలా సర్పం అనేది చనిపోతే, ఒక విషపూరితమైన సర్పం చనిపోతే సాధువులు సంతులు కూడా సంతృప్తి చెందుతారంట. అదేంటి, ఎప్పుడైనా ఒక ప్రాణి చనిపోతే ఎలా ఒక సాధువు సంతు సంతృప్తి చెందాలి అంటే, ఇవేంటంటే కొన్ని ప్రాణులు ఉంటాయి ఇలాంటి విషపూరితమైన సర్పాలు, కొన్ని స్కార్పియన్ తేలు ఇలాంటి కొన్ని ప్రాణులు ఉంటాయి, అవి బాగా వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే బాగా ఎన్వియస్ అనమాట, ఈర్ష్యాపూరితంతో ఏమాత్రం కారణం లేకుండా కూడా అవి కాటు వేస్తూ ఉంటాయి అన్నమాట. అలా మీరు ఒకవేళ మంచి పాముని బాగా ప్రతిరోజు పాలు పోసి పెంచారనుకోండి, తర్వాత అది మిమ్మల్ని కాటేయచ్చు ఒకరోజు. సో అలా అనమాట వాటి నేచర్. సో అందుకనే ఇలాంటి పాము లాంటి, అందుకే పాముల్ని ఇలాంటి పాములు ఎక్కడైనా పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఊర్లలో పాము కనిపిస్తే కట్టెతో కొట్టి రాళ్లతో కొట్టి చంపేసి అలా చనిపోయిన పాముతో కూడా ఆడుకుంటూ ఉంటారని ప్రభుపాదులు వారి ఇక్కడ తాత్పర్యంలో రాస్తున్నారు. సో అందుకనే ఇలాంటి విషపూరితమైన సర్పం వంటి వాడి యొక్క అసురుడు, సో ఎవ్వరికీ వీడు అవసరం లేదు, వీడిని చంపేయండి, అందరూ సంతృప్తి చెందుతారని చెప్తున్నారు. సో నయావత్ ఏష వర్ధ్యేత స్వాం వేలాం ప్రాప్య దారుణ స్వాం దేవమాయామాస్తాయ తావజ్జహ్యగమచ్యుత. బ్రహ్మదేవుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, నా ప్రియ భగవంతుడా, మీరు అచ్యుత, అచ్యుత అంటే మీరు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు, మీరు ఎప్పుడు కూడా పతనమవ్వరు. మీరు అతనితో యుద్ధం చేస్తున్నారు, మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు, నాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది, నాకు అస్సలు డౌటే లేదు. మీ యొక్క యోగశక్తి ద్వారా ఆయన ఎంతో సునాయాసంగా మీరు చంపేయగలరు. కానీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క అసురుణ్ణి వెంటనే చంపేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే గడియలు, రాబోయే సమయం అసురుడికి చాలా అనుకూలంగా ఉండే సమయం రాబోతుంది. ఎందుకంటే ఆ సమయం రాకన్నా ముందే మీరు చంపేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆ సమయం ఆసన్నమైతే ఇతనికి ఇంకా శక్తి పెరిగిపోతుంది, అప్పుడు వీడిని చదంపడం ఇంకా కష్టమైపోతుంది. ఏషా ఘోరతమా సంధ్య లోకశంభట్కరి ప్రభు ఉపసర్పతి సర్వాత్మన్ సురాణాం జయమావహ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హే భగవంతుడా, ఇప్పుడు సంధ్య రాత్రి ఆసన్నం అవుతుంది, దీని ద్వారా అంధకారంతో మొత్తం వస్తుంది. సో అందుకనే ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, దీని తర్వాత రాత్రి అవుతుంది, దాని తర్వాత ఇంకా ఈ యొక్క అసురుల యొక్క శక్తి పెరిగిపోతుంది. అందుకనే పరమాత్ముడు అయిన నువ్వు ఓ భగవంతుడా వెంటనే వీడిని చంపేసి ఇంకా వీళ్ళందరూ దేవతలందరి తరఫున మీరు ఎలాగో యుద్ధం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ విజయాన్ని అందించండి అని. ఇప్పుడు దేవతలందరి తరఫున భగవంతుడు ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు ఈ యొక్క వరాహదేవుడితో. సో వీళ్ళందరికీ విజయాన్ని అందించండి అని. అధునైష్యోభిజిన్నామ యోగో మౌహూర్తికో హ్యగత్ శివాయన్నస్త్వం సుహృదాం ఆశు నిస్తర దుస్తరం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అభిజిత్ ముహూర్త, ఈ అభిజిత్ ముహూర్తం అంటే చాలా అనుకూలమైన మంచి ముహూర్తం అనమాట ఈ అసురుణ్ణి చంపడానికి. ఇప్పుడు ఆ ముహూర్తం ఆల్మోస్ట్ అయిపోయింది, సమయం గడిచిపోయింది, ఆల్మోస్ట్ గడిచిపోయింది. ఇంకా దీని తర్వాత వచ్చే ముహూర్తాలు మంచివి కావు, వచ్చే గడియలు మంచివి కావు. అందుకని ఇప్పుడే వీడిని చంపేయడం చాలా మంచిది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ యొక్క మిత్రులు, వీళ్ళందరికీ కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. వాళ్ళందరికి మేలుకోరి, అంటే దేవతలు ఇంకా ఈ భక్తులు అందరి మేలుకోరి వెంటనే మేము చంపేసేయండి అని. సో ఇక్కడ ఏంటంటే, మామూలుగా ప్రతిసారి బ్రహ్మదేవుడు వాళ్ళందరి తరఫున, భక్తులు మరియు దేవతలు మరియు ఋషులు మునులు వీళ్ళందరి తరఫున కూడా ఆయన వినిపించుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు అంటాడు, నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ఎంతో సింపుల్గా ఆయన్ని చంపేయగలరు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మాత్రం ఇంకా టెన్షన్లో ఉన్నారు, వాళ్ళందరి టెన్షన్ దూరం చేయండి, వాళ్ళందరికీ శాంతిని ప్రసాదించండి అని ఇప్పుడు కోరుకుంటున్నారు. దిష్ట్యా త్వాం విహితం మృత్యుం అయం ఆసాదిత స్వయం వృక్యం విక్రమ్యైనం మృధేహత్వ లోకానాధేహి శర్మణి. ద డీమన్. సో ఈ యొక్క అసురుడు అదృష్టవశాత్తు వెతుకుతూ యుద్ధం చేస్తాను, యుద్ధం చేయాలి అని వెతుకుతూ కోరి మీ దగ్గరకు వచ్చాడు, మృత్యు దగ్గరకు చేరుకున్నాడు. ఇప్పుడు మీరు అతనికి మృత్యువుని అందించండి. ఈ విధంగా మీరు మీ యొక్క శక్తి ద్వారా ప్రసరిసించి ఈ యొక్క ద్వంద్వ యుద్ధంలో ఇతన్ని ఓడించి ఆ తద్వారా ఇతనికి మృత్యు ఇచ్చేసి తద్వారా మొత్తం ముల్లోకాల్లో శాంతి భద్రతల్ని నెలకొల్పండి అనేసి. అంటే ఇప్పుడు అశాంతి ఉందన్నమాట, అందరూ ఎందుకు అంత టెన్షన్? మీరు అనుకోవచ్చు, అరే భగవంతుడు యుద్ధం చేస్తున్నాడు కదా, భగవంతుడు ఎలా ఏం చంపేస్తాడు కదా, దానికి అంత టెన్షన్ తీసుకోవడం ఎందుకు, మీరు కూడా మ్యాచ్ చూడొచ్చు కదా ఇంకా ఎక్కువసేపు. సో ఇక్కడ ఏంటంటే, మనం విషయం అర్థం చేసుకోవాలి, శుద్ధ భక్తులకైతే అంటే 100% నమ్మకం ఉంటుంది భగవంతుడి పైన. సో వాళ్ళకి టెన్షన్ ఉండదు, బ్రహ్మదేవుడు చెప్పేశాడు నాకు 100% నమ్మకం ఉంది మీరు చంపేస్తారు అతన్ని. కానీ ఇప్పుడు వీళ్ళందరి తరఫున నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ అందులో ఎంతోమంది సాధువులు సంతులు ఇంకా చాలామంది బ్రాహ్మణులు లేకపోతే దేవతలు వీళ్ళందరూ కూడా 100% అందరూ శుద్ధ భక్తులు కాదు కదా. సో మనం 100% శుద్ధ భక్తులు లేనప్పుడు మనం అందరం భక్తులమే, భగవంతుడిని ఆరాధించుకుంటాము. అందుకనే మనకి భయం అనేది వస్తుంది అనమాట, ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే ఇలా అసురులు వచ్చినప్పుడు వీళ్ళ ద్వారా భయం అనేది కలుగుతుంది. ఎందుకంటే మనకి ఇంకా 100% మనం శుద్ధం భక్తులం అవ్వలేదు, ఇంకా 100% మనం అతీతులం కాలేదు ఈ యొక్క భౌతిక జగత్తుకి. అందుకే భయం అనేది ఉంటుంది లోపల. సో కానీ అది మనం భగవంతుని ఆశ్రయించే, తద్వారా మనం భయాన్ని నుంచి ముక్తులం అవ్వగలం. సో ఆ భయాన్ని భగవంతుడే దూరం చేయగలడు. అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాడు అందరి తరఫున, ఎవరైతే భగవంతుని ఆశ్రయించిన వాళ్ళు వాళ్ళందరికీ మేలు చేయమని. సో ఇక్కడే ఈరోజు మన చర్చను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాదకి జయ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జయ. సమవేత గౌరభక్త వృందికి జయ. నితాయ గౌర్ సితనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.